ఇక్కడ జరిగిందో తమాషా. ఈ కుర్రాడు అందరి కుర్రాడు లాంటి కుర్రాడే, నాకు పిల్లవాడుగా పుట్టాడు అనుకుని ఆయన్ని కట్టాలనుకుంది. కానీ ఆయన కడుపులో ఈ సమస్త లోకాలు ఉన్నాయి అని తెలిస్తే ఆ తల్లి కట్టలేదుగా. సమస్త లోకాలు కడుపులో పెట్టుకున్న ఈ పిల్లవాడిని రోటికి కట్టడానికి ఆవిడ ఒక తాడు పట్టుకొచ్చింది. ఈ తాడు ఆయన నడుముకి రోటికి ఇలా చుట్టబెట్టి కట్టాలనుకుందట. ముందు రోటికో ముడేసింది, రోటికి ముడేసిన తర్వాత రెండో కొస పట్టుకొచ్చి ఈ నడుముకి కట్టాలనుకున్నది. అది చాలా పొడుగైన తాడే. వాళ్ళింట్లో ఆవుల్ని వాటిని కట్టడానికి బోలెడు తాళ్ళు ఉంటాయి, పశువుల కాపర్లు కనుక లెక్కలేనని తాళ్ళు ఉన్నాయి. అందులో పెద్ద తాడు పట్టుకొచ్చి ఆ తాడుతోటి రోటికి ముడేసింది, ఈ కొస పట్టుకొచ్చి ఈ నడుముకి చుట్టాలనుకుంది. తేరా ఈయన నడుముని తాడుతో కట్టాలనుకుంటే అది రెండంగుళాలు తగ్గిందట, ఓన్లీ 2 inches సరిపోలేదు. ఇదేమిటబ్బా ఇంత తాడు పట్టుకొస్తే రెండంగుళాలు సరిపోలేదు? పోని కృష్ణుడు బొజ్జ ఏమన్నా, పెద్ద బొజ్జ, ఇది బుల్లి బొజ్జ, సన్నని బొజ్జ, ఇంత పిసరు పొట్టని కట్టలేకపోతున్నాను అనుకుని, ఇదిగో కృష్ణ ఇక్కడే ఉండు, పారిపోకే అంటే పారిపోనమ్మా అన్నట్ట. మళ్ళీ ఈయన లోపలికి వెళ్ళి ఆవిడ తాడు తెచ్చేలో పారిపోతాడు వీడు, పారిపోతే పట్టుకోవడం కష్టం, అందుకని ఇక్కడే ఉండు అని నాలికతో బెదిరించి లోపలికి వెళ్ళి ఇంకో తాడు తెచ్చింది. ఈ తాడుకు ముడివేసి మళ్ళీ ఈయన పొట్ట కట్టపోతే మళ్ళీ రెండంగుళములే తగ్గింది. వెండియునొక్క పాశంబు సంధింపనంతియ కొరంతయ్యే, మళ్ళీ ఇంకో తాడు పట్టుకొచ్చి దానికి చుట్టిందిట, మళ్ళీ రెండంగుళములే తగ్గింది. దాంతో ఆవిడ తెల్లబోయింది, ఎప్పుడు చూసినా రెండంగుళములే తగ్గుతోంది, ఏమిటబ్బా ఏమిటి మాయా అనుకుని, లోపల ఆవుల్ని కట్టడం కోసం వాళ్ళు చాంతాళ్ళు చాలా పేరు పెట్టారు, ఆ తాడు కట్ట కట్టంత పట్టుకొచ్చేసింది, గొట్టకుండా పట్టుకొచ్చింది తాళ్ల కట్ట. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రంబరం సుతుగట్టం బొజ్జ తిరిగి రాదయ్యే, బొజ్జ తిరిగి రాదయ్యే, జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. వాళ్ళమ్మ లోపలున్న తాళ్ళన్నీ పట్టుకొచ్చి ఒక తాటికి మరొక తాడు, ఆ తాడికి మరొక తాడు, చొప్పున వరసగా కొన్ని వందల తాళ్ళు ఒకదానికోటి ఒకదానికోటి ముడిపెట్టింది. ఇన్ని తాళ్ళు ముడిపెట్టి ఈయన బొజ్జ కట్టాలనుకున్నది. ఎంత ప్రయత్నించినా బొజ్జ మాత్రం దొరకట్లేదట. ఎందుకు దొరకట్లా? బొజ్జ తిరిగి రాదయ్యే, ఈ తాడు బొజ్జకి చుట్టడానికి సరిపోవడం లేదు, రెండంగుళాలే తగ్గుతోంది. కారణం, అది మామూలు బొజ్జ కాదు, పద్మాకర్ గారి బొజ్జ అయితే ఒక తాడు చాలు, అది కృష్ణుడి బొజ్జ. ఆ బొజ్జ ఎటువంటిది? జగజ్జాలములున్న బొజ్జ. ఎన్ని లోకాలున్నాయి ఆ కడుపులో? అనేక కోటి బ్రహ్మాండములు కడుపులో పెట్టుకున్న బొజ్జ. ఒక్క భూమిని కట్టాలంటే ఎంత తాడు కావాలి? అటువంటిది ఇన్ని లోకములు కడుపులో పెట్టుకున్న బొజ్జ గనక ఆ బొజ్జని ఎంత ప్రయత్నించినా కట్టలేకపోయిందట. ఈ తాళ్ళేవి కట్టడానికి సరిపోలేదు పాపం. ఎలా కట్టగలదు పాపం? పట్టుదల విడిచిపెట్టదు, కానీ పొట్ట మాత్రం దొరకదు. దాంతో ముఖమంతా అలసటకి గురైపోయి చెమట పట్టేసింది, కొప్పు ముడి వీడిపోయింది, పువ్వులు రాలిపోయాయి, చేతులు నెప్పెడుతున్నాయి, వీడు దొరకడం. ఆవిడ ప్రయత్నం మానదు. దేవుడా, రాముడా, జీవుడా, కృష్ణుడా అనుకుని ఆయాసపడిపోయింది ఆవిడ కూడా. ఇది ఎక్కడ గొడవరా, ఈ కుర్రాడు పొట్ట కట్టలేకపోతున్నాను అనుకున్నది. కృష్ణ, నిన్ను కట్టలేకపోతే నాకు అవమానం రోయ్, నారదాదులు ఎవ్వరికీ దొరకవు నువ్వు అన్నారు, దొరక్క దొరక్క దొరికావు, నిన్ను కట్టకపోతే ఎలా నాయనా అనుకుందిట. అలా అనుకోగానే జాలి పడిపోయాడు ఆయన. ఆయనకి చాలా జాలి, బోళా శంకరుడు, అందుకని జాలి పడిపోయి, పోన్లే ఈ వెర్రెమ్మ పిచ్చమ్మ నన్ను కట్టాలనుకున్నది అనుకుని, సరే దొరికాను అన్నాడు. అలా అనగానే టక్కన సరిపోయిందిట పొట్టకి. అప్పటిదాకా ఎంత ప్రయత్నించినా ఈ రెండంగుళములు తక్కువ వస్తున్న తాడు, ఇప్పుడు ఆయన నేను దొరికానులే అని మనస్సులో సంకల్పించగానే సరిగ్గా పొట్టకి ఆ తాడు సరిపోయింది, కట్టేసింది. ఇప్పుడు తల్లి కట్టి ఇందాకటి నుంచి ఎంత ప్రయత్నించినా ఈ పొట్టని కట్టలేకపోయాను, ఇప్పుడు ఏమిటో టక్కున సరిపోయింది తాడు, ఏమిటో మాయా అనుకుని ఆ కుర్రాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి తన పనులు తను చూసుకోవడం మొదలుపెట్టింది. అమ్మాయ్యా అనుకుందిట, ఇప్పటికి ఆవిడకి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కినంత ఆనందం కలిగింది. ఎందుకనంటే కృష్ణుడిని కట్టడం అంటే మాటలా. అసలు నాకు అనుమానం ఏంటంటే, అసలు అనేక రకాల గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వామిలో ఉన్నాయి, ఆయన్ని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించడం ఏమిటి? ఆ పొట్ట నిండా రికార్డులే, అవునా? ఆ బజ్జ మామూలు బజ్జ అనుకుంటున్నారా? ఆ బజ్జలో ఎన్ని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులు, ఎన్ని లెంకా రికార్డు బుక్లు ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి. ఆయనేమో సరదా కోసం మన కోసం ఇదిగో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు పట్టుకున్నాను అని మనకు కనబడ్డాం. మనం చూచి ఆహా మా స్వామికి ఎంత అవార్డు వచ్చిందని కూడా మనం, ఈ అవార్డులన్నీ మనకి ఇస్తున్న, రివార్డులన్నీ మనకి ఇస్తున్న అసలు లార్డ్ ఆయన. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం కూడా భ్రమలో పడతాం. అలాగే పాప ఈ వెర్రి తల్లి కూడా కట్టేసాను అనుకుందిట, మా అబ్బాయిని కట్టాను అనుకుంది. అదొక అందం, ఆవిడకి ఆనందం కలిగింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకీ కృష్ణుడు ఎందుకు దొరికాడు, ఇంత గందరగోళం ఎందుకు చేశాడు, దీని వెనక అతను ఏదో కారణం ఉంటుంది. ఆ దొడ్లో రెండు చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, అందులో రెండు జంట చెట్లు ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి. ఆ రెండు జంట చెట్లు అన్నదమ్ములు, అందుకని సంస్కృతంలో వాటిని ఏమంటారంటే యమళ అర్జునములు. యమళ అంటే జంట, కవలలు, కవలలైన మద్ది చెట్లు. అర్జునము అంటే మద్ది, యమళ అర్జునం రెండు చెట్లు ఉన్నాయి, ఆ రెండు కవల పిల్లలు అన్నమాట. అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు, వాళ్ళ పేరు నలకోవర మణిగ్రీవులు. చాలా కాలం క్రితం ఒక ఆయన పాపం పురాణం చెప్పాడు, ఈ భాగవతాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు పాపం. ఆయన చెబుతూ ఉంటే నేను కింద కూర్చున్నాను. దెర్ ఆర్ టూ బ్రదర్స్, యమళ్ అండ్ అర్జున్ అన్నాడు. యమళ అర్జునులకి యమళ్ అండ్ అర్జున్ట, యమళ అంటే జంట కవల, పాప ఆయనకి తెలియదు. అందుకని యమళార్జునం అంటే ఆయనకి అవనుకున్నాడంటే యమళ్ అండ్ అర్జున్ దేర్ నేమ్స్ అన్నాడు. పైగా నాకేమో నవ్వు ఆగదు, సర్లే ఇప్పుడు మాట్లాడకూడదు అనుకుని ఒక అన్నం పెట్టి వెళ్ళిపోయాను అనుకోండి. కానీ నిజానికి యమళ అండ్ అర్జున్ కాదు, యమళార్జునములు అంటే జంట మద్ది చెట్లు. వాళ్ళ పేర్లు నలకోబరుడు మణిగ్రీవుడు. వాళ్ళిద్దరూ కూడా కుబేరుడు కొడుకులు. వాళ్ళు నారదుని శాపం వల్ల చెట్లు అయిపోయారట. అందుకని నారద శాపం వల్ల జంట మద్ది చెట్లుగా మారిన వీరికి శాప విముక్తి కలిగించడం కోసమే తల్లిని రెచ్చగొట్టి తనను తాను రోటికి బంధింపజేసుకున్నాడు. అనగాని ఈ కథ వింటున్నటువంటి పరీక్షిత్తు సుకుణ్ణి అడిగాడు, నారదుడు అంత తొందరపడి ఎవరిని శపించడే, నారదుడు ఎందుకు శపించాడు, వాళ్ళు చెట్లుగా మారడానికి ఏం చేసి ఉంటారు, మహాత్మా యోగి కులారాధ్య ఈ కథ మాకు చెప్పు, వింటాను, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏమిటని అడిగితే అప్పుడు ఆయన ఇలా చెప్పాడు సుఖయోగేంద్రుడు. మున్ను కుబేరుని కుమారులు నలకోబర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కెంకరులై అహంకరించి వెండి కొండ మీద పాడిడి చేడియలంగూడి కొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వివస్త్రులై జలక్రీడలాడుతున్న సమయంబున దేవర్షి అయిన నారదుండ చోటికి విచ్చేసిన చెచ్చరన చెలువలు వలువలు ధరించిరి మదిరాపాన పరవశులుగావున వారలు వివస్త్రులై జలక్రీడలాడుతున్న సమయంబున నారదుండు వారల శపించువాడై ప్రతీకంబుగా నొక్క గీతంబు పాడే విను అని పోతన గారు ఒక గద్యం రాశారు పద్యం బదులుగా. ఇక్కడ పూర్వం శంకరుడికి కూడా మిత్రుడైన ఈశ్వర మిత్రుడైన కుబేరుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక ఆయన పేరు నలకోబరుడు, ఇంకొక ఆయన పేరు మణిగ్రీవుడు. ఈ ఇద్దరు కవల పిల్లలు, అందంగా ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. ఎవరైనా అందంగా ఉంటే ఆహా నలకోబరుడా అనేవారట పూర్వం, అంత అందగాళ్ళు వాళ్ళు. ఈ అందగాళ్ళైన కుబేర పుత్రులు, ఓ పక్కన అందం ఉంది, ఈ అందమునకు తోడు వాళ్ళ దగ్గర విద్య కూడా ఉంది. ఏమిటా విద్య, చక్కగా డ్రమ్ములు వాయించగలరు వాళ్ళు. మధ్యలో వాయించటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, మధ్యలో వాయించాలంటే వాళ్ళేట. దీనికి తోడు మంచి కంఠము ఉంది. ఇది కాక కుబేరుడు కొడుకులు, ఇక డబ్బుకి లెక్కే ఉందండి, ధనం యవ్వనం విద్య కీర్తి అన్నీ ఉన్నాయి, సౌందర్యం అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ ఒక రోజున వీళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలో కైలాసంలో శివుడు పార్వతితో తాండవ నృత్యం చేస్తున్నాడు. అద్భుతంగా జరిగింది ఆ నృత్యం అన్నమాట. పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం అంటే ఎలా ఉంటుందండి, పాడినది గిరిరాజసుత, ఆడినది గిరిరాజసుత, నటరాజు మది రంజిలగా, నారదుడు కల్లగానము చేయ, నారదుడు కల్లగానము చేయ, శారద హాయిగా వీణియమీట. ఆ నృత్యం ఎలా ఉంది, ఓ పక్కన నటరాజు, మరో పక్కన అర్ధనారీశ్వర తత్వం కలిగిన జగన్మాత పార్వతి ఇద్దరు విడివిడిగా ఒకరిని ఒకరు ఆనంద పెడుతూ తాండవ నృత్యం చేస్తున్నారు. ఈ నృత్యమునకు నారదుడు వచ్చాడు, చక్కగా పాడడం మొదలు పెట్టాడు, జయహో శంకర అంటూ. మరో పక్కన శారద కచ్చపి అనే వీణ మీటుతోంది. భరతుడు మొదలైన వాళ్ళు పక్కనున్నారు, ఎవరికి తోచిన వాద్య సహకారం వాళ్ళు అందిస్తున్నారు. అప్పటికొచ్చారట ఆ సమయమునకు అక్కడికి నలకోవర మణిగ్రీవులు. ఆ తాండవ నృత్యం చూసి పరవశించిపోయి ఇద్దరు మధ్యలో పుచ్చుకుని ఇద్దరు వీళ్ళు కూడా డోలు డోలక్కు వాయించారు, చక్కగా మధ్యలో వాయించారు. పరమేశ్వరుడు ఈ వాద్య సహకారానికి సంతోషించి అద్భుతంగా నృత్యం చేసేశాడు. చంక్రమణం, ప్రేంఖణం ఇవన్నీ చేశాడు. నృత్యం నాట్యం ఇవన్నీ కళలు, ఇవన్నీ చూపించాడు. అందులో ప్రేంఖణమని ఎగరడం అని ఒకటి ఉంటుందన్నమాట, గిర్రును తిరిగి ఎగరడం, ఒకటేమో కాలు తీసి నెత్తి మీదకి తీసుకురావటం, ఈ ప్రక్రియలన్నీ చూపించాడు ఆయన. జాయప సేనాని అని ఒక ఆయన ఉన్నాడు, కాకతీయులకి అంటే రుద్రమదేవికి ఆయన సేనాధిపతి. ఈ జాయప సేనాని నృత్తరత్నాకరం అని ఒక పుస్తకం రాశాడు. అందులో రాస్తాడు ఆ నృత్తము నృత్యము నాట్యము వేరువేరని, కాలు ఎలా తిప్పాలి, ఈ కాలు పైనుంచి వెనక్కి ఎలా లాగాలి, చేతులు ఎలా వెనక్కి పెట్టాలి, ఇవన్నీ అద్భుతంగా వర్ణించాడు ఆయన. నేను చదివినప్పుడల్లా ఆశ్చర్యపోయేవాడిని, ఓ అరే బాబోయ్ ఇది నృత్యమేనా అనిపిస్తుంది అనమాట. అలా నృత్యం చేసిన వాడి శరీరం ఎలా ఉంటుందండి, తీగలాగా సాగిపోదు. అలా పరమాత్ముడు నృత్యం చేసేట ఈ నృత్యం పూర్తయిపోయింది. అప్పుడు శివుడు నలకోబర మణిగ్రీవుల్ని దగ్గరికి పిలిచాడు. పరమాత్ముడు కదా, ఎవరైనా తమ కళలు ప్రదర్శిస్తే సంతోషిస్తాడు, అది శివుడి యొక్క లక్షణం. అందుకని వాళ్ళని దగ్గరికి పిలిచి, ఓ కుబేరపుత్రులారా, మిత్రపుత్రులారా, మీరు నా కరుణకు పాత్రులయ్యారు. ఈ పూట మీరిచ్చిన వాద్య సహకారానికి మెచ్చుకున్నాను, ఆనందించాను. ఈరోజు నుంచి మీకు శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చాను. నా కొలువులో మీకు ఊస్టింగు లేని పోస్టింగ్ ఇస్తున్నాను, మళ్ళీ అడ్హాక్ పోస్టు కాదు, శాశ్వతమైన ఉద్యోగం ఇది, ఇక్కడే ఉండండి. మీకు కావాలనుకున్నప్పుడు బయట తిరగండి, నేను నృత్యం చేసినప్పుడు నాకు వాద్య సహకారం అందించండి అన్నాడు. ఎంత అదృష్టం అండి అది, అంతటి పరమేశ్వరుడు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాడు. ఇక్కడ స్వామీజీ పాడుతున్నప్పుడల్లా వాద్య సహకారం చేసే వాళ్ళందరినీ చూసినప్పుడల్లా నాకు ఇదే గుర్తుకొస్తున్నమాట, ఎంత అదృష్టవంతులు వీళ్ళు, ఎప్పుడు కూడా తిరగలుగుతున్నారు, పరమాత్మునితో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. యోగజాతకులు, కారణజన్ములు వీళ్ళంతా, లేకపోతే ఆయన దగ్గర ఒక్క క్షణం ఉండగలంటండి, ఉండలేం. ఏదో కారణం చేత వీళ్ళందరినీ వెంట పెట్టుకుని తన పరివారంతో పాటు గోలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన కృష్ణుడు ఈయన. కొంతకాలం పాటు నలకోబర మణిగ్రీవులు చక్కగా వాద్య సహకారం బాగా అందించారు, శివుణ్ణి మెప్పించారు. క్రమక్రమంగా ఈ జనాలంతా పక్కన చేరిన వాళ్ళు ఉంటారు కదా, ఏమండి అసలు మీరు వాద్య సహకారం ఇవ్వకపోతే శివుడు ఏం నృత్యం చేస్తాడని వీళ్ళని పొగడం మొదలెట్టారు. ఈ పొగడతలతో వస్తాయండి పెద్ద గొడవ. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు అనుక్షణం దగ్గర పెట్టుకోవాలి. అందరూ పొగుడుతూ ఉంటే వీళ్ళు నిజమే అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారట, మనం కనుక మధ్యలో వాయించకపోతే ఈ శివుడే నృత్యం చేస్తాడండి, శివుడి నృత్యం అంతా మనం బ్యాండ్ మేళం మీద ఆధారపడింది అనుకున్నారు. పాపం శివుట్ట వీళ్ళు టిప్పుకు టిప్పుకొని వాయించకపోతే నృత్యం చేయలేట్టు పాపం. అంత పూర్వం ఆయన నా నటరాజు కాదనుకున్నారు పాపం అనుకుని, ఇక ఎక్కడికి వెళ్ళినా నేను లేకపోతే స్వామీజీ ఏమి డ్యాన్స్ చేస్తాడండి అన్న మొదలు పెట్టారు. పెద్ద గొడవ ఇక్కడ మాత్రం భాగవతాన్ని దృష్టిలో పెట్టుకుని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఎవరైనా పొగిడే నేను ఎప్పుడు పట్టించుకోను, బాగా చెప్పారు పురాణం అంటే నేను బాగా చెప్పడం నా మొహం ఆయన నాలుక మీద ఉన్నాడు కాబట్టి చెప్పాను, లేకపోతే నోట్లోంచి మాట రమ్మంటే వస్తుందా పొమ్మంటే పోతుందా. ఇదంతా పరమేశ్వరుడు ఇచ్చిన లీల, ఆయన విభూతి. ఇది గ్రహిస్తే ఎప్పుడూ దురహంకారం చెందాం, నిరహంకారంతో ఉంటాం, అహంకరిస్తే మళ్ళీ ఢాము, తర్వాత లేవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ అహంకారం వల్ల ఏమయ్యింది, తాగుడు మొదలయ్యింది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలయ్యాయిలేండి. అహంకారం, కీర్తికండూతి, మద్యపానం, దీనికి తోడు అప్సరసలు కూడా పడ్డారు. వీళ్ళు అందంగా ఉన్నారు కదా, మంచి అందగత్తెలైన రంభ, ఊర్వశి మొదలైన స్త్రీలు వీళ్ళ కూడా పడ్డారట. ఇంక ఆడవాళ్లతో తిరగడం, తాగడం, ఎక్కడికక్కడ మమ్మల్ని మించినటువంటి ఆర్టిస్టులు లేరండం మొదలుపెట్టారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు తెగ తాగి మత్తెక్కి మందాకిని నది దగ్గరికి వెళ్ళారు. ఇవాళ కేదారం అంటున్నాం కదా, కేదారం దగ్గర ఉన్న మందాకిని దగ్గరికి వెళ్ళారు. పూర్తిగా గుడ్డలిప్పి పక్కన పారేసి ఆడవాళ్ళునూ వీళ్ళు కలిసి తాగిన వైకంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జల్లకాలాటలలో అని పాడుకోవడం మొదలెట్టారు. సరిగ్గా అప్పుడే కేదారేశ్వర దర్శనమునకు నారదుడు వచ్చాడు. నారదుడిని చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడి, మహర్షి దేవర్షి వచ్చాడు, మనం ఇలా వివస్త్రులమై జలక్రీడలు ఆడకూడదు అని ఆ తాగుడు వైకం కొంచెం వదిలి వాళ్ళు బట్టలు ధరించి సిగ్గుపడి పక్కన దాక్కున్నారు. కానీ అప్పటికి వీళ్ళు పుచ్చుకోవలసిన డోస్ కంటే ఓవర్ డోస్ అయిపోయిందిలేండి, తెగ తాగేశారు కదా. ఆ మద్యపానం యొక్క మైకంలో ఎర్రబడిన కళ్ళతో అలాగే దిగంబరంగా చూస్తూ, ఏమిటి నారదుడు వస్తే లేవాలా, దండం పెట్టాలా, బట్టలు కట్టాలా అన్నట్టుగా చూశారట. దిక్కుమాల గొంతు వేసుకుని బంగారం లాంటి గొంతు వాళ్ళది, ఈ మైకంలో అలా మారిపోయింది. మారిపోయి దేవర్షిని చూచి గౌరవించలేదు, బట్టలు ధరించలేదు, నమస్కరించలేదు, ఆ ఎర్రబడిన గుడ్లతో అహంకారంతో చూశారు. దాంతో నారదుడికి ఆగ్రహం కలిగింది, ఆయనకి ఎప్పుడూ రాదు కోపం అప్పుడు వచ్చిందనమాట. ఓరి మీరలు స్త్రీ మదాంధులైపోయారు, ఎంత పొరపాటు పని చేస్తున్నారో మీకు తెలియటం లేదు అని వాళ్ళని చెప్పించడానికి ముందు వాళ్ళతో ఏమన్నాడు, మీకు డబ్బు ఎక్కువైపోయింది, అందం ఎక్కువగా ఉంది, యౌవనం ఉన్నది, పదవి ఉన్నది, అందులో సాక్షాత్తు శివుడి దగ్గర పదవి వచ్చింది, వీటిని సద్వినియోగం చేసుకోక అహంకారంతో కన్ను మిన్ను గనక వ్యసన పరులై జీవితాన్ని పాడు చేసుకుంటారా. డబ్బు ఎక్కువైనప్పుడు సద్వినియోగం చెయ్యాలి. కొంతమంది ఉంటారు ఎంత డబ్బు వచ్చినా అహంకారం పొందరు, ఎంత కీర్తి వచ్చినా అహంకారం పొందరు, కొందరు 4 రూపాయలు రాగానే తమను తాము మర్చిపోతారు. అందుకే ఎవరికైనా డబ్బు ఎక్కువైపోయినప్పుడు అహంకారం పెరిగినప్పుడు వాడిని కొంతకాలం కటిక దరిద్రుణ్ణి చేసి రోడ్డు మీద తెప్పాలి, అప్పుడు వాడు బాగుపడతాడు, దారిద్ర్యంలో ఉన్న బాధ వాడు తెలుసుకుంటాడు. ఇది నారదుడు అన్నమాట. సంపన్నుండొరుగా అనలేడు తనువున్ సంసారమున్నమ్మి హింసం పొంజూచు దరిద్రుడు ఎత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసం పండంజులనాత్మకున్ సములుగా చింతించు అట్లౌట తత్సంపన్నాంధులకు అంజనంబు వినుమీ దారిద్ర్యము హింపగన్. కొంతమందికి సంపద వస్తే ఇతరులను పురుగుల్లో చూస్తారు, తేలిగ్గా చూస్తారు, చులకనగా చూస్తారు, హింసిస్తారు ఇతరులను, మాటలతో కూడా హింసిస్తారు. అదే మంచివాడైతే ఎంత ధనం వచ్చినా ఇతరులను తనతో సమానంగా చూస్తాడు, కానీ హింసించడు. కాబట్టి సంపన్నత పెరిగినప్పుడు, సంపన్నత్వం అనే చీకటి గుడ్డితనం వచ్చినప్పుడు వాణ్ణి కొంతకాలం దరిద్రుణ్ణి చెయ్యాలి. దారిద్ర్యంలో ఉన్న కష్టాలు అనుభవించాక, ఓహో దారిద్ర్యం ఇంత బాధ, అందువల్ల ఇంకెప్పుడు నేను దరిద్రుల్ని బాధ పెట్టను, దరిద్రుల్లో నారాయణుణ్ణి చూస్తాను అనుకుని బాగుపడతారు. కాబట్టి ఈ దుర్మార్గుల్ని దరిద్రుల్ని చేయడమే తగిన మందు, లేకపోతే వీళ్ళు పాడైపోతారు. పైపెచ్చు కలవాని సుతులం అని కలకంఠులతో కూడి తెగతాగి నాలాంటి వాళ్ళు వస్తే అవమానిస్తారా అని నారదుడు వాళ్ళకేసి తిరిగాడు. ఓరి మేరలు స్త్రీ మదాంధులరు కావున భూలోకంబున అర్జున తరువులై 100 దివ్య వర్షంబులుండుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరయ్యదరు నాదు వాక్యము కథనన్న అన్నాడు ఆయన. ఓరి మీరిద్దరూ స్త్రీలతో కూడి తాగి తందనారాడి మత్తెక్కి ఉన్నారు, కాబట్టి మీకిదే నా శాపం. మీరిద్దరూ భూలోకంలో, అది కూడా వ్రజభూమిలో నందగ్రామం దగ్గర జంట మద్ది చెట్లై పుట్టండి, పక్క పక్కనే చెట్లు కింద ఉండండి, ఒకళ్ళనొకళ్ళు తగిలించుకుంటూ కొమ్మలు, అన్నయ్య తమ్ముడా ఇంకెప్పుడు తాగద్దే, అన్నయ్యోయ్ తమ్ముడోయ్ ఇంకెప్పుడు పెద్దల్ని అవమానించద్దే, ఇష్టం వచ్చినట్టు గొడ్డిప్పుకి తిరగద్దే అని కొమ్మలు తగిలించుకుని కబుర్లు చెప్పుకుంటూ పక్క పక్కనే పడి ఉండండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 దివ్య సంవత్సరాలు ఉండండి. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు, ఆయన దేవకీ వసుదేవులకి పుడతాడు, నందయశోదల దగ్గరికి చేరుతాడు, చేరి మిమ్మల్ని తన పాదంతో స్పృశిస్తాడు. ఆ పరమాత్ముడు రోలుతో మిమ్మల్ని పడగొట్టి తన కాళ్ళు మీకు తగిలిస్తాడు. ఆ మహాత్ముని పాదస్పర్శకు నోచుకుని ముక్తి పొందండి, లోపలున్న అహంకారం నుంచి కూడా విముక్తి పొందండి, శాపం నుంచి విముక్తి పొందండి, దేవలోక వ్యక్తులవ్వండి, ఇది నా వాక్యం అని నారదుడు అదృశ్యమైపోయాడు. ఆ నారద శాపం వల్ల నలకోవరం అని గ్రీవులు జంట మధ్య చెట్లై పుట్టారట పాపం. నూరేళ్లుగా వాళ్ళు ఎంత యాతన పడ్డారో తెలుసా అండి. ఇప్పుడంటే నందుడు యశోద అక్కడ ఉన్నారు, అంత పూర్వం అది అడవి. ఆ అడవిలోకి ప్రేమ పక్షులు వచ్చి దిక్కుమాల సింబల్స్ కత్తితో చెక్కేవారట చాకులతోటి. చెట్లను అలా చెక్కకూడదు, అది వాటికి హింస. వచ్చిన వాడల్లా డాష్ వెడ్స్ డాష్, ఆ తర్వాత బెడ్స్ అండం. ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేయటం, రాతలు కోతలు, చెట్లని అలా చేయటం, హింసించడం అట. ఆ హింస తట్టుకున్నారు పాప వాళ్ళు. వర్షాకాలంలో వర్షానికి ఇబ్బంది పడ్డారు, చలికాలంలో చలికి ఇబ్బంది పడ్డారు. చెట్లు అలా ఉన్నాయనుకుంటున్నామా, వాటి బాధ వాటిదండోయ్. చెట్ల బాధలు చెట్లవి, పుట్ల బాధలు పుట్లవిని. ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది, బాధ లేని వాడు ఎవడూ ఉండడు. మనకి ఏం తెలియక ఆహా అప్పాజీ గారు ఎంత హాయిగా కూర్చున్నారు అనుకుంటున్నాం. ఆయనకున్న కష్టాలు మీకేం తెలుసు. తెల్లారు లేస్తే ఏమోలు ఎవడేం మాట్లాడతాడో తెలీదు. అమెరికాలో ఉంటాడు, స్వామి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్నాను, నా ఫ్లాట్ నాకు పెర్మనెంట్గా ఇప్పించవా అని ఒకడో. ఇంకోడేమో న్యూజెర్సీలో ఉంటాడు, న్యూజెర్సీలో ఉన్నాను, నాకు జెర్సీ అవి ఇప్పించవా తండ్రి అంటాడు ఒకడో. ఇంకోడేమో కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ కాలిపోతున్నాను, నాకు మంచి పోస్ట్ ఇప్పించవా, ఉద్యోగం ఇప్పించవా అంటాడు ఒకడో. నేను మైసూర్లో మీ పక్కనే ఉన్నాను, ఆ బిల్డింగ్ నాకు రాయించు తండ్రి అంటాడు ఒకడు. పైకి మాత్రం నాకేమొద్దు స్వామి అంటాడు, బయటికి వెళ్ళి బిల్డింగ్ ఇప్పించరా స్వామి అంటాడు. ఎన్ని గొడవలండి, ఎవడు గొడవ వాడిది. ఇక నేనున్నాను, ఏ రాష్ట్రపతో గవర్నర్ అయ్యి పోస్ట్ ఇప్పించమని లోపల లోపల అనుకుంటాను నేను. ఎందుకంటే గవర్నర్ అయితే డైరెక్ట్గా వెంకటేశ్వరుడి దర్శనం మహాద్వారం కూడా చేసుకోవచ్చని. ఇలా ప్రతివాడికి కోరికలు ఉంటాయి, కోరికలు లేకుండా ఉన్నాయంటే ఉట్టి అబద్ధం. నాకు ఏం వద్దండి, మీ సేవయే చేసుకుంటానండి అంటాం కానీ అనం. ఇన్ని కోరికలు కోరుతుంటే ఈ కోరికలన్నీ ఎప్పుడూ చెవిలో పడుతుంటే జోరీగల్లాగా ఏ మూల నుంచి ఏ కోరిక పడుతుందో తెలియదు. అన్నం, సొన్నం, ఇల్లు, అది ఇది అంటూ ఉంటే ఇవన్నీ వినాలా? ఆయనకి ఇంక నిద్ర ఎక్కడుంది? నిద్రపోతున్నట్టు నటించడం అనమాట. నిరంతరం నిద్రిద్రుడు కళ్ళు మూసుకుంటాడైన మళ్ళీ లోపల ఇవన్నీ వింటూ ఉంటాడు. ఓహో వీడికి ఇది కావాలి, వాడికి అది కావాలి. ఇందులో ప్రియారిటీ అని ఉంటుంది మళ్ళీ వీటిలో. మరీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి తొందరగా వెళ్ళి వరాలు ఇవ్వాలి, తక్కిన వాళ్ళు కొంచెం పెండింగ్లో పెట్టాలి. పిచ్చి కోరికలు వాళ్ళు కనుకో, ఈ పిచ్చి కోరికలు పిచ్చి తీరి దగ్గర రెండు మొట్టికాయలు వేయాలి. మధ్య మధ్యలో వెకిలి వేషాలు వేసేవాడిని అండం, బాబు అనగానే మళ్ళీ నవ్వడం. బాబు భగవంతుడై పుట్టడం కంటే మనకే సుఖం, భక్తులు మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే తరిస్తాం, ఆయనకి మాత్రం పాపం నిరంతరం నిద్ర ఉండదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంతలోనే ఇక్కడ కూర్చోవాలి, మళ్ళీ ఇంకోటికి వెళ్ళి పాదపూర్తి సేకరించాలి, ఇంకో చోట యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాలి, ఇంకో చోటకి వెళ్ళి చిలకలకి అన్నం పెట్టాలి, ఇంకో చోటకి వెళ్ళి ఒకటికి పిలక కత్తిరించాలి. ఈ ఇన్ని పనులు ఎలా చేస్తారైనా? గట్టిగా ఓ 10 లక్షలు వస్తే మనం ఈ 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలా అని దీనికే దాదాయాత్ర పడిపోతామే. ఎంత వ్యవస్థ, ఇది అవస్థ కదా. సృష్టికర్త సృష్టి భర్త సృష్టి హర్త కొన్న బాధలు మానవుడికి ఉండవు, కాకపోతే ఆయన పరమాత్మ గనక అవలేలగా అలా చేతులు తిప్పుతూ అనుభవించగలుగుతాడే. ఇందాక పొద్దున కనిపించిన కుర్చీలో కూర్చోవడం అంటే అది కత్తి మీద సమ గుర్తుపెట్టుకోండి. కత్తి మీద అంచు మీద నడవడం అసిధారావ్రతము అంటారు, అంటే కత్తి అంచు మీద నడవడం. అంత కష్టం ఆసనం మీద కూర్చోవడం అంటే. ఆ ఆసనం మీద కూర్చున్న వాడికి అన్ని పనులు చేయవలసిన కర్తవ్యం ఉంటుంది. అది తెలియక మనం ఊరికే స్వామి సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోవడం, ఆయన కూడా మనం పెట్టిన కేకు నోట్లో పెట్టుకుని అలా అన్నారండో అనుకోవడం. ఇది కేకు కాదు, ఈ కేకు వంకతో మనలందరినీ ఒక కేక వేసి దారిని పెట్టడం అనే ఒక గొప్ప ప్రక్రియ. కాబట్టి మీరందరూ ఆ పరమాత్ముడి యొక్క లీలలు గ్రహించండి. ఇప్పుడు ఈ 100 ఏళ్ళు ఇలా చెట్లై, ఈ జంట మధ్య చెట్లై ఎన్నో కష్టాలు పొందారు పాపం ఇద్దరు చెట్లు, ఈ జంట మధ్య చెట్లు. ఎప్పటికీ ఇంతకాలానికి నారదుని శాపం సమాప్తికి వచ్చింది. అందుకే కృష్ణుడు అక్కడికి వచ్చి తనను తాను రోటికి బంధింపజేసుకుని తల్లి అలా లోపలికి వెళ్ళగానే పాక్కుంటూ వెళ్ళాట. నడుస్తూ ఈ రోలు ఇడ్చికెళ్ళడం కష్టం కదా, అందుకని పాకుతూ మరీ వెళ్ళాడు. ఆయన పాకడానికి ముందుకు దూకగానే ఈ రోలు కూడా గుండ్రంగా పడింది. ఈయన తాడుతో ముందుకెడుతుంటే ఈ రోలు ఆయన వెంటబడి రావడం మొదలుపెడింది. ఈ రోలు ఈడ్చుకుంటూ 2 చెట్లు ఇలా పక్క పక్కన ఉండగా ఈ చెట్ల మధ్యలోంచి ముందుకెళ్ళాడు. ఈ రోలు దానికి అడ్డం పడింది. అడ్డం పడగానే అని ఒక గుంజు గుంజాడు ఆయన. అలా గుంజడంతో మొత్తం 2 చెట్లు వేళ్లతో సహితంగా లేచిపోయాట. బాలుడు రోలడ్డము దెవ మూలంబులు పెకలి విటపములు విరిగి మహాభీలధ్వనిగూలెను శాపాలస్య వివర్జనములు యమళార్జునములు. ఈ బాలుడు 2 చెట్ల మధ్యలో నుంచి ముందుకి దూకి గట్టిగా 2 గుంజులు గొంజగానే ఈ చెట్లు అట్టడుగునున్న వేళ్లతో సహితంగా సమూలముగా లేచిపోయాయి. లేచి ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలిపోయాయి. అవి కుప్పకూలిపోతున్నప్పుడు ఈయన రెండు కాళ్ళు ఈ కాలు చెరో చెట్టుకి తగిలాయి. తగలడంతో ఆ చెట్లకి శాప విముక్తి అయింది. అంటే చెట్లు కింద ఉన్న అందులో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. నలకోవరమణి గ్రీవులుగా మారిపోయింది. వెంటనే వాళ్ళకి శాపం తక్షణమే విముక్తి అయిపోయింది. శాప విముక్తి పొందిన వాళ్ళు మంచి ధగ ధగ వెలిగిపోతున్న శరీరములతో రెండు చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించారు. ప్రభు కృష్ణ విశ్వాత్మక విశ్వభావన నీకు నమస్కారం, నువ్వు బాలుడివా? కాదు కాదు, ఇలా చిన్నపిల్లవాడి కింద నటిస్తున్న పరాత్పరుడివి, అనాలంబుడివి, అంటే నీకెవ్వరి ఆసర అక్కరలేదు. అందరికీ నీ ఊత కావాలి, చేయూత కావాలి, నీ ఆసరా కావాలి, నీకెవ్వరి యొక్క సహకారం అక్కరలేదు. ఈ పై కనపడుతున్న లోకములన్నీ నీలో ఉన్న గోళాలు, వీటిని నీలోంచి బయట పెడతావు, మళ్ళీ నీలో కలుపుకుంటావు. ఈ స్థూలాకారము సూక్ష్మాకారం రెండూ నీవే. నిజానికి నీకు రూపం లేదు, మా కోసం ఇలా బాలుడి కింద నటిస్తున్నావు. ఈ ఇంద్రియాలు, అహంకారం, మనస్సు, బుద్ధి, ఇవన్నీ నీవు మాకు ప్రసాదించినవి. వీటిని తిరిగి నీయందే లగ్నం చేస్తున్నాం మేము. మేము ఒకప్పుడు ఏమనుకున్నామో తెలిసినా, నారదుడు మాకు శాపమిచ్చాడు, కష్టం వచ్చిందనుకున్నాం. ఇప్పుడు ఆలోచిస్తే నారదుడు మాకు శాపమివ్వలేదు, వరమిచ్చాడు. ఆయన శాపం ఇవ్వకపోతే మేము ఇంకా వ్యసనాలకి గురై సర్వనాశనం అయిపోయేవాళ్ళం. కానీ మా అదృష్టం వల్ల నారదుడు శాపం పెట్టాడు. ఆ శాపం ఎటువంటిదట? తపస్వి వాక్యం బుల్లు తప్పవయ్యన్ నెపంబునం కంటిమి నిన్ను చూడన్ తపంబులొప్పెన్ మము తావకీయ ప్రపన్నులంజేయుము భక్తమిత్ర. నారదుడు తపస్వి, దేవర్షి, ఆయన మాటలు తప్పవు. ఆయన మాటలు తప్పలేదు కాబట్టే శాపమనే నెపంతో మాకు వరం వచ్చి ఆ వరం వల్ల నిన్ను చూశాం. నిజంగా నారదుడు శాపం పెట్టకపోతే ఇవాళ నీ దర్శనం మాకవుతుందా? నీ దర్శనం మాకైంది కాబట్టి ఇది శాపం కాదు, వరం. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కూడా నిన్ను చూడలేడట. కానీ మేము నారద శాపం వల్ల నూరేళ్లకే నిన్ను చూచాం. కాబట్టి నిజంగా నారదుడు మాకిచ్చింది వరం తప్ప శాపం కాదు. నిన్ను చూచాం, మా తపస్సు ఫలించింది. వీళ్ళకేం తపస్సు ఉంది అని మళ్ళీ మనకు అనుమానం రావాలిగా. నిజంగా వీళ్ళు తపస్సే చేశారు, అది మామూలు తపస్సు కాదు. అంతటి పరమేశ్వరుడికి మధ్యల వాయించడం కంటే గొప్ప తపస్సు ఉందండి. ఆ వాద్య సహకారం అనేది గొప్ప తపస్సు. పరమాత్మునికి సేవ చేశామంటే ఆ సేవ మహాతపస్సట. ఆ తపస్సు యొక్క ఫలితముగా ఇవాళ నీ దర్శనమయ్యింది తండ్రి. ఈ భువనములన్నిటినీ సృష్టించి పోషించి లయం చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా అవతారమెత్తావు. అలా అవతారమెత్తిన యోగి పొంగవ నీకు నమస్కారం, యోగిరాజా నీకు నమస్కారం. వాళ్ళు యోగి పొంగవ అన్నారు. అవతీర్ణుడవైతి యోగి పొంగవ, యోగి పొంగవ అనే శబ్దం వాడిన వెంటనే మీకు అర్థమైపోతుంది అవతారం ఎటువంటిది. యోగిరాజు ఎవరు? మనస్వామి. వెంటనే చెప్పచ్చు మీరు. అంత అయ్యాక కృష్ణుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇంకా చాలు, ఇదివరకు కోరాం, ఆ కోరికలు ఎటువంటివో మాకు అర్థమయ్యింది, ఇప్పుడు నేను కోరను. ఏం కోరతాం మేము? చిన్ని కోరిక ఒకటి కోరతాం, ఆ కోరిక మాత్రం తీర్చు. ఆ కోరిక వల్ల మాకు లాభం, మా పరివారానికి లాభం. ఏమిటా కోరిక? నీ పద్యావళ్ళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం వనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదం బుల్ల పొంత నిల్పు శిరమున్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. చక్కని కోరిక ఇప్పటి కోరారట వాళ్ళు. భాగవతంలో ఇది చాలా గొప్ప పద్యం. పూర్వం ఈ పద్యాలు అందరూ చదివేవారు, పూర్వం పద్యాలను కంఠస్థం చేసేవారు. ఏమీ లేకుండా అయిపోతున్నాయి, అదొక బెంగగా ఉంటుంది మాకు. ఇలా ఈ పురాణాలకు పురాణాలు పుస్తకం అక్కర్లేకుండా కంఠస్థం చేసే తరం మాతో వెళ్ళిపోకుండా ప్రజల్లో ఇంకా తయారవ్వాలని నా కోరిక. భగవంతుడు ఆయనే మిమ్మల్ని అందరినీ కంఠస్థం చేసే శక్తి ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. ఓ పద్మపత్రేక్షణ, కృష్ణ మాకు కావలసిన వరాలు ఏమిటి? రోజు పద్మాకర్ లాంటి వాళ్ళు నీ గురించి పద్యాలు పాడుతూ ఉంటే ఆ పద్యాలు వినే చెవులు కావాలి, నీ పద్యాలు వినే చెవులు కావాలి. నాలుకతో నిన్నే స్తుతించాలి, నిన్ను స్తోత్రం చేసే నాలుక ప్రసాదించు. ఇంకా ఈ చేతులు నీకే సేవ చెయ్యాలి, ఈ శిరస్సు నీ పాదాల మీద పెట్టి నమస్కరించాలి, అలాంటి శిరస్సుని ప్రసాదించు. ఈ బుద్ధులు నీ మీదే ఉండాలి, మా హృదయం నీ సేవే చేసుకోవాలి, ఎప్పుడూ నిన్నే తలుచుకోవాలి, నీ కథలే వినాలి. ఈ విధంగా నిరంతరం నీ మీద మా బుద్ధి ఉండేటట్టుగా మమ్మల్ని దీవించి అనుగ్రహించి ఇంకేం వద్దు, అంటే ఎంతసేపు కూడా నీ పాటలు పాడాలి, నీ గురించి వినాలి, నీ సేవ చెయ్యాలి, నీ కాళ్ళకు మొక్కాలి, ఈ తల నీ పాదాల మీదే పెట్టాలి, ఈ చేతులతో సేవ చెయ్యాలి, మా బుద్ధి ఎప్పుడూ నీ మీదే లగ్నమై ఉండాలి, ఈ వరం ప్రసాదించు అనగానే స్వామి తథాస్తు, ఇక మీదట వీరు నా భక్తులు అవుతారు. శివభక్తులు నా భక్తులు, నా భక్తులు శివభక్తులు, మా ఇద్దరికీ భేదం లేదు. పొండి మళ్ళీ పూర్వంలాగే సుఖంగా జీవించండి, ఇంకెప్పుడూ మీకు సంసార భ్రాంతి ఉండదు, పాపిష్టి పనులు మీరు చెయ్యరు, శాపాలకు గురికారు, మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను, ఇక వెళ్ళి రండి అని ఆశీర్వదించాడు. టక్కున వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది, ఏమండి ఈ నలకోబర మణిగ్రీవులు ఇంత కృతజ్ఞులు ఏమిటి, వెళ్ళిపోయేటప్పుడు కృష్ణుణ్ణి రోటికి కట్టేసింది వాళ్ళమ్మ, ఆ ముడిప్పకుండా పోయారేమిటండి అని అడిగాడు ఆయన. పోనీ వెళ్ళేవాళ్ళు బాయ్ బాయ్ అని చిలకల్లాగా బై బై చెప్పి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుణ్ణి వాళ్ళమ్మ కట్టింది కదా రోటికి, ఆ ముడిప్పకుండా పోయారట. ఇదేమిటండి ఇలా ముడిప్పకుండా పోయారనగానే అప్పుడు శుకుడు నవ్వి, అది మామూలు ముడి కాదు నాయన, బ్రహ్మముడి కంటే గొప్ప ముడి, వాళ్ళమ్మ వేసిన ముడి, ఆ ముడిని వాళ్ళు ఇప్పలేరట, వాళ్లే కదా ఆయన కూడా ఇప్పుకోలేటండోయ్. భక్తి అనే పాశముతో మనం పరమాత్మని బంధిస్తే ఆ బంధనము నుంచి పరమాత్ముడు తనను తాను విప్పుకుని బయటపడలేడు. మళ్ళీ ఆ భక్తుడు ఇప్పవలసిందే. యశోదానందులు పరమ భక్తులు, ప్రేమ భక్తులు. యశోద వేసిన ముడి నందుడో లేక మళ్ళీ యశోదయో తప్ప ఇంకొకళ్ళు ఎవరో ఇప్పలేరు. అందుకే కృష్ణుడు కూడా ఇప్పుకోకుండా మీరు ఇప్పలేరు వెళ్ళి రండి అన్నట్టయన. అంటే యశోద ఎంత గొప్ప ముడి వేసిందండి, మన వాళ్ళు వేస్తారు కొన్ని ముళ్ళు దిక్కుమాల ముళ్ళు, ఆ ముడి కాదు ఇది, ప్రేమతో కూడిన ముడి అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అలాగే చెట్ల మధ్యలో ఏమెరగనట్టుగా చేతులు కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఈ చెట్లు పడిపోయినప్పుడు ఢామ్ అనే శబ్దమైంది కదా, ఆ శబ్దమునకు ఎక్కడెక్కడ వాళ్ళు పరుగు పరుగును వచ్చారు. నందుడు వచ్చాడు, యశోద వచ్చింది, గోపికలు వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ వచ్చి చూసేసరికి పెద్ద చెట్లు కుప్పకూలిపోయాయి, చెట్ల మధ్యలో రోలుతో పాటు కృష్ణుడు కూర్చున్నాడు. ఆయన నడుముకీతాడు, వెనక రోటికీతాడు, రోలు అలా ఉంది, ఈయన ఇలా కూర్చున్నాడు ఏం ఎరగనట్టుగా బుద్ధిగా చూస్తును. అప్పుడు నందుడు పరుగు పరుగునొచ్చి ఇదేం అన్యాయం, ఎవరి బుజ్జిబాబుని ఇలా కట్టేశారు, అయ్య బాబోయ్ మా అబ్బాయి పొరపాటున ఈ రోటితో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కుప్ప కూలిపోయిన చెట్లు ఈ అబ్బాయి మీద పడితే వీడు ఏమైపోయేవాడో, ఈ చెట్లు వీడి మీద పడలేదు, ఆ దేవుడు ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడు, మా అబ్బాయి మీద చెట్లు పడకుండా కాపాడాడు అంటున్నాడు, కానీ ఈ చెట్లు పడగొట్టింది ఈయనే ఆయనకి తెలియదు, పడగొట్టి ఈయనేం ఎరగనట్టు కూర్చుంటే ఈ చెట్లు వీడి మీద పడలేదు అనుకున్నట్ట. మరి ఎలా పడ్డాయి ఈ చెట్లు అసలు, పిడుగు పడుట కాదు పెన్నుగాలి విసరదు, పిడుగు పడిందా పడలేదు, తుఫాను గాలి వచ్చిందా రాలేదు, ఖండితం బుల్లగుట కానరాదు, ఎవరైనా నరికారా నరకలేదు, పూర్తిగా చెట్లు వేళ్లతో సైతంగా లేచి కూలిపోయాయి. మరి బాలుడితడు పట్టి పడద్రోయజాలడు తరువులేల కూలె ధరణి మీద, ఇక్కడ కృష్ణుడు తప్ప మరెవరూ లేరు, ఈ చిన్నపిల్లవాడు చెట్లు పడగొట్టలేడు, మరి ఎలా కూలాయి ఈ చెట్లు, ఏమో ఏమ్మాయో ఈ మధ్యన ఈ వ్రేపల్లెకి లేనిపోని దుష్టశక్తులు వచ్చి పడుతున్నాయి, ఆ దుష్టశక్తుల ప్రభావంతో రోజూ గండాల మీద గండాలు, ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి, కానీ ఈ పిల్లవాడు మాత్రం బ్రతుకుతున్నాడు, కేశవ వాసుదేవ మా పిల్లాన్ని రక్షించావు అని ఆ నడుముకున్న తాడు నందుడిప్పాడు, వేసింది యశోద ఈయనిప్పాడు. అప్పుడు యశోద పరుగు పరుగులు వచ్చి నేనేనండి పాపిష్టి, దాన్ని పిల్లాడు అల్లరి చేస్తున్నాడని కట్టాను, కానీ ఇంత గందరగోళం జరుగుతుంది అనుకోలేదు, అమ్మా నా బాబు నా బాబు, ఇంకెప్పుడు కట్టనరా బాబు, అలా కట్టినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఈ చెట్టులో ఒక్క కట్టె నీకు తగిలినా మాకు దక్కకపోయేవాడివి అని ఆ భగవంతుడికి పదే పదే నమస్కారం చేసి ఈ పిల్లవాడిని ఎత్తుకుందిట. ఇప్పుడు ఈ కృష్ణుడు తానే పడగొట్టినట్టు ఎవరికి తెలియకుండా ఇహిహి అని నవ్వాడు. నవ్వుతూ ఉంటే ఆ దగ్గరలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు ఉన్నారండోయ్, వాళ్ళు ఇదంతా చూశారు. ఆ పిల్లలు పరుగు పెద్దకు పరుగును వచ్చి, మేము ఒక దృశ్యం చూశాం, నందుని కుమారుడు ఈ చెట్ల సందులో దూరాడు, అప్పుడు ఆ రోలు దానికి అడ్డం పడింది, అందులోంచి ఇద్దరు పిల్లలు ఇద్దరు మహావీరులు వచ్చారు, చెట్లు కూలిపోగానే ఇద్దరు మహాపురుషులు అగ్నిలా వెలిగిపోతూ కృష్ణుణ్ణి అదేదో భాషలో లాంగ్వేజ్లో స్తోత్రం చేశారు. అర్థం కాకపోతే అలాగే ఉంటుంది, అది సంస్కృతం వాళ్ళకి తెలియదుగా, వాళ్ళేమో వ్రజ భాషలో మాట్లాడతారు, అందుకని ఏదో భాషలో స్తోత్రం చేశారు. కృష్ణుడు ఇలా చెయ్యెత్తి దీవించాడమ్మా అనగానే అన్ని ఉట్టి అబద్ధాలు, కృష్ణుడు ఏమిటి రోలు ఇడ్చుకుంటూ చెట్ల మధ్యలో దూరడం ఏమిటి, దూరితే మాత్రం చెట్లు పడిపోతాయా, పడవు అందులోంచి ఎవరూ రాలేదు, ఈ పిల్లలన్నీ అసత్యాలు ఆడుతున్నారు అనుకున్నారు, కానీ పాపం పెద్దవాళ్ళు గ్రహించలేకపోయారు. ఈ పెద్దవాళ్ళకున్న తెగులు ఏంటంటే చిన్నపిల్లల్ని నమ్మరు పట్టాన, అలా నమ్మితే ఎప్పుడో అవతారమూర్తులు బయటకు వచ్చేవారు. సరే అప్పుడు నందుడు కుర్రాడిని ఎత్తుకున్నట్ట, ఈ కుర్రాడు చప్పట్లు కొట్టాడు, పాటలు పాడడం మొదలుపెట్టాడు. గోపవనితలు పాణిధ్వనులు చేయగా గోపికలంతా చప్పట్లు కొడుతూ ఉంటే, ఇలాగా తాళం వేస్తూ ఉంటే, పాటలు పాడి ఆటలాడి తానే ఈ పని చేశాననే విషయం మరుగుపరి చేశాడు. ఎన్ని లీలలండి, ఎన్ని లీలలండి. ఒకరోజున వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాట కృష్ణుడు. వచ్చి, అమ్మా అన్నయ్యకేమో ఇంత పెద్ద జుట్టుంది ఒత్తుగా గిరజాల జుట్టు, నాకేంటే పిలక జుట్టు అన్నట్ట. కృష్ణుడికి మొదట్లో చిన్న పిలక ఉండేది, బలరాముడికి పెద్ద జుట్టు ఉండేది. ఇదేం జుట్టు, దిక్కుమాల జుట్టు, కొందరికేమో బోల్డ్ అంత జుట్టు ఉంటుంది, కొందరికి తొందరగా ఊడిపోతుంది, ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళ కర్మలు. అందుకని కృష్ణుడు కూడా, నాకేమో పిలక జుట్టు ఏమిటి, అన్నయ్యకి పెద్ద జుట్టు ఏమిటి అంటే, అప్పుడు ఆవిడేమంది, అన్నయ్య రోజు పచ్చిపాలు తాగుతాడు, ఆవు పాలు కాచకుండా పొదుగు దగ్గర ఉన్న పచ్చిపాలు తాగితే జుట్టు బాగా పెరుగుతుంది నాయన అందిట. వెంటనే ఈయన ఏం చేశాడు, పరుగు పరుగున ఆవు దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద గిన్నె నిండా పాలు పితుక్కుని గుటుక్కుని తాగేసి, పాలు తాగానుగా నా జుట్టు పెరగదే, నా జుట్టు పెరగదే, నా జుట్టు ఇప్పుడే పెరగాలన్నట్ట. ఏంటి పాలు తాగిన వెంటనే పెరిగిపోతుందో మరి, ఆయన ఆ మాట అన్నట్ట. చుంచెదుగు, చుంచు అంటే జుట్టు అన్నమాట. పాలు పుడిసెడు రంచితముగా త్రావుమనుడు త్రావి జననితో చుంచెదుగదనుచు లీలా చుంచుండయు చుంచు పట్టి చూపు నరేంద్ర. ఆ లీలా చండు మహాత్ముడు జుట్టు పుచ్చుకుని, పాలు తాగిన వెంటనే నా జుట్టు పెరగలేదు, నా జుట్టు పెరగలేదు, నువ్వు ఆబద్ధం ఆడవు, నా చేత పాలు తాగించావు, నా జుట్టు ఎందుకు పెరగలేదు అని వాళ్ళ అమ్మ జుట్టు పట్టుకు బీకెట్ట. దాంతో వాళ్ళ అమ్మ ఏమంది, ఒరే నువ్వు అల్లరి చేసావంటే మన ఇంటికి ముష్టివాళ్ళు వస్తున్నారే, ఆ ముష్టివాళ్ళకి ఇచ్చేస్తాను, ముష్టివాళ్ళ దగ్గర భిక్షాపాత్ర ఉంటుంది, ఆ భిక్షాపాత్రలో నిన్ను వేసి పట్టుకుపోయి శిక్షిస్తారు, నిన్ను కూడా ముష్టివాణి చేస్తారు, జాగ్రత్త అందిట. ఇంకా అక్కడి నుంచి వాడు ఇంటికి ఎవరైనా ముష్టివాళ్ళు వచ్చి భిక్షాందేహి అంటే, అమ్మా నువ్వు చెప్పినట్టే ఎత్తుకుపోయేవాడు వచ్చాడే, నన్ను భిక్షాపాత్రలో వేసి పట్టుకుపోతాడు, నా కాలో చెయ్యో తీసేస్తాడు, నన్ను భిక్షకుండి చేస్తాడు, నన్ను కాపాడేవు కాపాడు అని కొంగు వెనకాలు దాక్కునేవాట. ఈ ఆది భిక్షుడు, వామనావతారంలో భిక్ష ఎత్తినవాడు, భిక్షుల్ని చూచి భయపడ్డం మొదలెట్టాట. ఈ పద్యం రాశారు పోతన గారు, భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వయిచి బెగడించి నిను శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లి నొదిగి భీతిల్లు నృప. ఇదైతే ఇంకో తమాషా జరిగింది. అదేమిటి, సూరదాసని హిందీలో ఒక గొప్ప కవి ఉన్నాడు, వ్రజ భాషలో కృష్ణుడి గురించి సూరసాగరం రాశాడు ఆయన. అందులో అంటాడు ఆయన, ఒకరోజున కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాట. అమ్మ నన్ను అన్నయ్య ఏడిపిస్తున్నాడే అన్నాడు. అన్నయ్య నిన్ను ఎందుకు ఏడిపించాడురా అంటే, నేనుట మీ అబ్బాయిని కాదట, నన్ను మీరు ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారు, దత్తపుత్రుడివి నువ్వు, దత్తుడివి తప్ప సొంత కొడుకువి కాదంటున్నాడమ్మా అన్నయ్య, నేను నిజంగా మీ అబ్బాయిని కాదా అన్నట్ట. ఎందుకన్నాడు బలరాముడు ఆ మాట అంది యశోద. మయ్యా మోహి దావు బహుతకి జాయో గోరే నంద జశోద గోరీ తుము కత శ్యామ శరీర్. కృష్ణుడు ఇలా అనగానే, అన్నయ్య ఎందుకు నిన్న అలా ఏడిపించాడు అంది యశోద. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఎందుకలా అన్నట్ట, యశోద తెల్లగా ఉంటుంది, గోరే నంద, నందుడు తెల్లగా ఉంటాడు, నందుడు తెలుపు, యశోద గోరీ తెలుపు, తుము కత శ్యామ శరీర్, నువ్వు మాత్రం నల్లగా పుట్టావు. నిజంగా వాళ్ళ కన్నబిడ్డవైతే తెల్లగా తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లవాడిది ఎలా పుట్టావు, కాబట్టి నువ్వు వాళ్ళ అబ్బాయివి కాదు, ఎక్కడినుంచో తెచ్చి పెంచుకుంటున్నారు అని అన్నయ్య ఏడిపిస్తున్నాడమ్మా. నేను నిజంగా మీ అబ్బాయిని కాదా అన్నట్ట. అలా అనగానే యశోదకి బెంగ వచ్చింది, కృష్ణుడు తన కొడుకు కాదనే సత్యం తట్టుకోలేదు అసలు ఆవిడ. అందుకని కుమార్ కుర్రాణ్ణి కౌగిలించుకుని కన్నీళ్లు కూడా పెట్టుకుని, లేదు నాయన అన్నయ్య సరదాకి అలా ఏడిపిస్తున్నాడు ఉడికిస్తున్నాడు తప్ప నువ్వు మా కన్నబిడ్డవే సుమా అని. ఏమంది ఆవిడ, ఆవులు తెల్లగా ఉంటాయి నల్లావులు పుట్టవా, నల్లావులకి ఎర్రావులు పుట్టవా అందిట. ఇదే ఒక ఆయన పాటగా రాశాడు, తెల్లావు కడుపున నల్లావు పుట్టదా, నల్లావు కడుపున ఎర్రావు పుట్టదా అని. ఇవన్నీ సూరదాసు గారి యొక్క విద్యలు. మనం నిజంగా ప్రాచీన సాహిత్యం బాగా చదివితే కవిత్వం హాయిగా రాయగలుగుతాం. బాగా చదవాలి, తెగ చదవాలి, అదే లోకం కింద చదవాలి. చదవకుండా హఠాత్తుగా రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అద్భుతమైనటువంటి గేయాలు ఎంతమంది ఎన్ని రకాలుగా రాశారండి కృష్ణుడి మీద. అవి చదువుతూ ఉంటే శరీరం గగుర్పాటికి గురవుతుంది అనమాట. గురుకటాక్షం అంటే ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు అనమాట. నిజంగా కూడా ఆలోచించండి, నేను చాలా చోట్ల చూశాను భార్యాభర్తలు ఇద్దరు మంచి తెల్లగా మిసమిసలాడిపోతారు, దిక్మాల పిల్లలు నల్లగా ఉంటారు. పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు నల్లగా ఉంటారు. ఒక్కొక్క పిల్లాన్ని చూస్తే ఆ పిల్లాన్ని పట్టుకుని ఒక ఆవిడ మా అబ్బాయి అండి అంది. నేను యగాదిగా చూశా ఆవిడ చూస్తే పూతన శాకిని ఢాకిని ఇలాగా ఉంది, ఈ పిల్లాడు చూస్తే నాలాగా అందంగా మిసమిసలాడిపోతున్నాడు. ఈ పిల్లాడు ఎలా నమ్ముతామండి బాబు, ఈ ఏమిటో విచిత్రం అనమాట. ఇది భగవల్లీల. కాబట్టి పిల్లల్ని బట్టి తల్లుల్ని, తల్లుల్ని బట్టి పిల్లల్ని ఊహించలేము. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట. సరే ఇదో పక్కన పెడితే, నేను నిజంగా ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పనా. ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి ఆవిడ నల్లగా ముక్కు కారుకుంటూ వచ్చింది. ఆవిడతో పాటు చెంగుచ్చుకుని ఓ పిల్లాడు వచ్చాడు. అచ్చ ఈ పిల్లాడు కూడా ఆవిడలాగే ఉన్నాడు, ముక్కు కారిపోతుంది, నల్లగా భయంకరంగా ఉన్నాడు. మీ అబ్బాయి ఎంత ముద్దొస్తున్నాడు అన్నాను నేను తొందరపడి. వీడు మా అబ్బాయి కదండి, మా పనివాడి పిల్లాడండి, అసలు నాకు పిల్లలేరేనండి అంది ఆవిడ. అచ్చం అలా ఉంటే మనం మోసపోతాం. కాబట్టి అలా ఎప్పుడు తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ఇచ్చావా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని యశోద, ఆవులు తెల్లగా ఉంటే నల్లవ పుట్టవా, నల్లగా ఉంటే ఎర్రవ పుట్టవా, అలాగే మీ నాన్న నేను కూడా తెల్లగా ఉండడం వల్ల తెలుపు ఇంటూ తెలుపు విరిగిపోయి బ్లాక్ అయిపోయేవరా నువ్వు అంది. నల్లవాడి అయ్యేవరా అందిట. మనకి మ్యాథమెటిక్స్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ మాత్రం ప్లస్సే. అలాగే మేమిద్దరం తెలుపు తెలుపు కూడా మైనస్ అనమాట. మైనస్ ఇంటూ మైనస్ మధ్యలో నువ్వు ప్లస్ అయ్యేవరా అందిట. ఇంకా ఒక గొప్ప అద్భుతమైనది సంస్కృతంలో వ్యాసుడు రాశాడు మూల భాగవతంలో, క్రీణీహి భో ఫలానీతి. ఒక రోజున కృష్ణుడు తల్లితో ఆడుకుంటూ ఉండగా దొడ్లో ఒక ఆవిడ పళ్ళమ్ముతున్నావచ్చ్ క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా సత్వరం అచ్యుత. భో అంటే బహువచనం అనమాట ఇక్కడ. ఏమండోయ్ పళ్ళమ్ముతున్నావు, ఏమండోయ్ పళ్ళమ్ముతున్నావు, పళ్ళమ్ముతున్నావు అండోయ్ అంటూ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఒక ముసలావిడ పాపం. ఆవిడ నెత్తి మీద గంప ఉంది, గంప నిండా రేగుపళ్ళు ఉన్నాయి. రేగుపళ్ళు అమ్ముకునే ఆవిడ వచ్చిందనమాట అక్కడికి. బదరీ ఫలములు అంటారు వాటిని సంస్కృతంలో. అది కృష్ణుడు విన్నాడు, అమ్మా అమ్మా రేగుపళ్ళు అమ్ముతుంది ఆవిడ, కొనుక్కోవద్దా అంటే కొనుక్కోనాయన అంది. అప్పట్లో రేగుపళ్ళు ఎలా అమ్మేవారు, డబ్బులు కాదు కదా. అందుకని ధాన్యం చేత్తో పట్టుకెళ్ళి ఈ ధాన్యం పళ్ళావిడకి ఇస్తే పళ్ళావిడ ధాన్యం తీసుకుని పళ్ళు ఇచ్చేదనమాట. మా చిన్నప్పుడు కూడా అలాగే మా అమ్మ దగ్గర నుంచి బియ్యం ఎత్తుకుపోయి వేరుశెనక్కాయలు అవి అమ్ము కొనుక్కునేవాళ్ళం అనమాట. అలాగే కృష్ణుడు పళ్ళు కొనుక్కుంటానంటే అలాగే వెళ్ళు నాయన అందిట. వెంటనే ఈయన రెండు చేతుల నిండా ధాన్యం తీసుకున్నాడు. ఆ చేతులు ఎంత ఉన్నాయి, కృష్ణుడి చేతులు బుల్లి బుల్లి చేతులు, చిట్టి చిట్టి చేతులు, ఎర్రని చేతులు. ఆయన నీలంగా ఉంటాడు కానీ అరిచేతులు అరికాళ్ళు ఎర్రగా తామర పూల్లో ఉంటాయి. ఈ రెండు చేతులతోటి ధాన్యం తీసుకుని పళ్ళమ్మి పళ్ళమ్మి వస్తున్నాను అక్కడే ఉండి అన్నట్ట. ఆవిడ ఆగిపోయింది, గంప దించుకుంది. ఈయన ఈ పళ్ళ ఆవిడ దగ్గరికి ఈ ధాన్యం పుచ్చుకుని వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ చిట్టి చేతుల్లోంచి ధాన్యం గింజలన్నీ కింద కారిపోయాయి. అసలే చేతులు చిన్నవి, ఆయన తెచ్చిన గింజలు ఇన్ని, ఆ గింజలు కూడా కిందకి జారిపోయాయి. నాలుగే నాలుగు గింజలు మిగిలేయట చేతిలో, కేవలం నాలుగే. ఇంతకీ నాలుగు ధర్మార్థ కామ మోక్షములు.